దినం కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము కీర్తనల గ్రంథము 47వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. 7వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాదసన్నిధికి వస్తున్నాం. ఉదయకాలమున తండ్రి, మేమెక్కడి వారము వివిధ ప్రదేశాల నుంచి ఏక మనసుతో మీ పాదసన్నిధికి వచ్చాము. మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి తండ్రి ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి, మీరు బోధించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి కీర్తన 47వ సంకీర్తన. ఈ 47వ సంకీర్తనలో 2 వాక్యాలు చదువుకున్నాం. 2వ వచనము, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. 7వ వచనం కూడా, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని రాయబడి ఉంది. ఈ 47వ సంకీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు. 42వ దావీదు సంకీర్తన 44 నుండి 49 వరకు కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు. అదేవిధంగా 84వ దావీదు సంకీర్తన 85, 87, 88 ఈ సంకీర్తనలు కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు. ఒక కీర్తన రచించటము అంటే ఆత్మీయ జీవిత అనుభవం నుంచి దేవుని మహిమపరచవలసినటువంటి రచనలు. కీర్తనలు ఆత్మీయ అనుభవం నుంచి రావాలి. కీర్తనలు కేవలము మాటల పొందిక కాదు. రైమ్ అండ్ రిధం ఉంటే చాలదు. ఇటువంటి రైమ్ అండ్ రిధంతో వచ్చిన అనేక కీర్తనలు క్రైస్తవ విశ్వాసుల సంఘాలలో కొన్ని వేలు పుట్టి మాయమైపోయినాయి. కానీ కొన్ని కీర్తనలు మాత్రం సదాకాలం నిలిచిపోయి ఉంటాయి. ఇలా నిలిచిపోయి ఉన్నటువంటి కీర్తనలు, వాటిని రచించినటువంటి భక్తుల యొక్క ఆత్మీయ జీవిత అనుభవాల నుండి పుట్టిన కీర్తనలవి. ఈరోజు మనం కూడా చాలా కీర్తనలు వింటూ ఉంటాం. కొన్ని కీర్తనలు మనకు అర్థమవుతూ ఉంటాయి, ఆత్మీయ అనుభవం లేకుండా రచించిన కీర్తనలు ఇవి అని. చాలా కీర్తనలు కూడా బైబిలికల్ బేసిస్ లేకుంటే బైబిలికల్ డాక్ట్రిన్స్ కి వ్యతిరేకంగా రచించినటువంటి అనేక కీర్తనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆత్మీయ అనుభవం నుంచి వచ్చినటువంటి కీర్తనలు మాత్రం సదాకాలం నిలిచిపోయి ఉంటాయి. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు ఇప్పుడు 42, 44, 49 నుంచి 49 వరకు ఉన్న కీర్తనలన్నీ కూడా కోరహు కుమారులు రచించారు. అయితే కోరహు కుమారుల ప్రత్యక్ష అనుభవం ఏంటి? వారి ఆత్మీయ అనుభవం ఏమిటి? ఎటువంటి అనుభవం నుంచి వారి కీర్తనలు వచ్చినాయి? అవి తరతరములకు, అంటే ఇప్పటి వరకు కూడా ఆ కీర్తనలు నిలిచిపోయినాయి. ఒక కీర్తన రచిస్తే అది నిలిచిపోవాలి. ప్రభువు రాకడ పర్యంతము, రాకడ తరువాత కూడా ఎత్తబడిన సంఘము స్తుతించే కీర్తనలుగా ఉండాలి కీర్తనలు. కొరహ కుమారులు రచించినటువంటి, పాత నిబంధనలు రచించినటువంటి కీర్తనలు ఈరోజుకు కూడా మనం ధ్యానిస్తున్నాం. దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనలు ఈరోజు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఆశాపు కీర్తనలు ఉన్నాయి, అవి ఇప్పుడు కూడా మనం ధ్యానిస్తున్నాం. 82వ దావీదు సంకీర్తన, 83వ దావీదు సంకీర్తన, ఇవన్నీ కూడా ఆశాపు రచించినటువంటి కీర్తనలు. ఈ కీర్తనలు ఎందుకు సదాకాలం నిలిచిపోయినాయి అంటే వారి ఆత్మీయ అనుభవం నుండి వచ్చినాయి కాబట్టి ఈ కీర్తనలు నిలిచిపోయినాయి. అయితే కోరహ కుమారుల ఆత్మీయ అనుభవం ఏమిటి? వారెందుకు చాలా ప్రాముఖ్యంగా యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు అని చెప్తున్నారు. వారి ఆత్మీయ అనుభవం ఏమిటి మాటలు రాయడానికి? దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని వారు రాయటానికి వారికి ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం ఏమిటి? 44వ దావీదు సంకీర్తనలో నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అని ప్రార్థన చేస్తున్నారు. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. నేను అనుకుంటున్నాను ఈ కీర్తన, ప్రాముఖ్యంగా 44వ దావీదు సంకీర్తన, దేవుని గురించి, ఆయన శక్తిని గురించి వివరిస్తూ ఉన్నారు. అయితే దేవుని శక్తిని వీరు ఎలా తెలుసుకున్నారంటే 44వ దావీదు సంకీర్తనలోనే మొదటి వచనంలో, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని కూర్చి మేము చివులార వినియున్నాము, మా పితరులు వాటిని మాకు వివరించిరి అని రాయబడం. మొట్టమొదటి అనుభవం ఏమిటంటే వీరి ఆత్మీయ అనుభవము, వీరు దేవుడు వారి పితరులకు చేసినటువంటి అనేక గొప్ప కార్యాలను గురించి వారి పితరుల ద్వారా తెలుసుకున్నారు. దేవుని యొక్క శక్తిని గురించి వారి పితరుల ద్వారా విని తెలుసుకున్నారు. వారు తెలుసుకున్నటువంటి మాటలను బట్టి వారు రచించినటువంటి మాట ఏమిటంటే, ఒక అద్భుతమైనటువంటి మాట 44వ సంకీర్తనలో వారు రాశారు. విజయానికి సీక్రెట్ ఏంటి? వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ? ఇశ్రాయేలీయులు ఐగుప్తుల పైన విజయం పొందటానికి వాళ్ళకున్నటువంటి రహస్యం ఏంటి? ఈ విజయ రహస్యం ఏమిటి అంటే, కొరహ కుమారులు దేవుని గురించి సాక్ష్యంగా ఈ మాటలు చెప్తున్నారు. 44వ దావీదు సంకీర్తన 3వ వచనంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు, నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. అద్భుతం అండి, ది సీక్రెట్ ఆఫ్ విక్టరీ. ఈ అనుభవము 44వ సంకీర్తన 3వ వచనము ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ అంటారు. ఈ సీక్రెట్ ఆఫ్ విక్టరీ వారు రచించిన అనుభవం ఏమిటంటే, వారు పితరుల ద్వారా తెలుసుకునేటువంటి సత్యాన్ని పరికీర్తనలో రాశారు. వారు ఎంతగా వివరించి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో దేవుడు చేసిన గొప్ప విషయాలను ఇశ్రాయేలు విడుదల విషయంలో, ఇశ్రాయేలు విమోచన విషయంలో, దాస్యము నుండి ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించినటువంటి, విడుదల చేసినటువంటి విషయాలను ఎంత స్పష్టంగా వారి పితరులు వారికి వివరించారో, ఈరోజు మనము కూడా మన బిడ్డలకు దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు వివరించాలి. వివరించటం ద్వారా వారి పితరులు వివరించినటువంటి దానిని బట్టి కోరహు కుమారులు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు, దేవుని యొక్క లక్షణాలను, గుణగణాలను తెలుసుకున్నారు. వారు ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క స్టేట్మెంట్ చెప్తా ఉన్నారు. 44:7 మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే అని ఒక్క మాట చెప్తారు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. ఈరోజు మన జీవితాల్లో కూడా మన శత్రువుల నుంచి రక్షణ కావాలి అంటే ఆయన మాత్రమే మన ఆశ్రయ దుర్గము. ఇది కోరహు కుమారుల రచన. వారి రచన నుంచి మనము నేర్చుకోవలసినటువంటి పాఠము. వారు కూడా వారి పితరులు బోధించిన దానిని బట్టి నేర్చుకున్నటువంటి పాఠము. సీక్రెట్ ఆఫ్ విక్టరీ అంటే, ఈరోజు మనము అనేక సమస్యల్లో ఉండి ఉండవచ్చు, కానీ ఈ సమస్యలన్నిటికీ ఒక్క సీక్రెట్, ఇది వీరు తెలియచేస్తా ఉన్నారు. విజయ రహస్యం ఒకటి తెలియచేస్తున్నారు. ఈ విజయ రహస్యం ఏమిటి అంటే, మన ఖడ్గము చేత, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. మన శక్తి చాలదు. మనము దేని మీద విజయం సాధించాలన్నా, మన బలహీనత పైన విజయం సాధించాలన్నా మన శక్తి చాలదు. చాలా తాగుబోతైనటువంటి ఆల్మోస్ట్ త్రాగుడుకు ఎడిక్ట్ అయినటువంటి ఒక అన్న సంపూర్ణంగా మానేసి నాతో పంచుకున్నటువంటి అతని అనుభవం ఏమిటంటే, అన్న అనుభవం, నా అంతటి నేను మానలేను, శరీరం అయితే తాగుడు వైపు తిరిగి లాగుతూ ఉంటుందయ్యా, కానీ దేవుని సన్నిధిలో ఒకే ఒక్క ప్రార్థన చేసుకున్నా, నేను మానేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయి అన్నాను. ఆ నిమిషం నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలుగా తిరిగి మద్యాన్ని ముట్టలేదు. శారీరక బలహీనతలను జయించాలి అంటే దేవుని శక్తి మనకు తోడుగా ఉండాలి. ఇశ్రాయేలీయులు విమోచన పొందారంటే ఒక మాట కోరహు కుమారులు చెప్తున్నారు, వారి సొంత బలం చేత వారు విమోచన పొందలేదు. ఐగుప్తు రాజు పైన, ఫరో పైన యుద్ధం చేసి వారు విజయము, విడుదల పొందలేదు. ఐగుప్తు రాజు పైన తిరుగుబాటు చేసి వారి శక్తిని బట్టి వారు విమోచన పొందలేదు. వారి విమోచన పొందటానికి ఒకే ఒక్క కారణము కోరహు కుమారులు చెప్తా ఉన్నారు, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకునలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక, నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేశాను. ఈరోజు మనకు విజయం కావాలి అంటే కోరహు కుమారుల స్వీయ అనుభవము, ఈ స్వీయ అనుభవానికంటే ముందు వారు వినిన అనుభవము, వాక్యాన్ని వినిన అనుభవము, దేవుని యొక్క శక్తిని గురించి పితరుల ద్వారా వారు తెలుసుకునేటువంటి అనుభవం నుంచి పలిగినటువంటి మాట ఏమిటంటే, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేశాను. ఎంత అద్భుతమండి. దేవుని ముఖకాంతిలో మనం ఉంటే మన బలహీనతలను మనము జయించగలుగుతాం. జయించటానికి, జయించి విజయం పొందాలి అంటే కూడా మనకు, మనం ఎక్కడుండాలంటే ఆయన ముఖకాంతిలో ఉండాలి, ఆయన దక్షిణ హస్తం కింద ఉండాలి, ఆయన బాహువుల కింద మనము బలపడతాము. అందరి బాహువులకి, దేవుని యొక్క బాహువులకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మన బాహువులు అంటే మన చేతులు, మనకు శక్తి, కానీ దేవుని బాహువులు మన అందరికీ శక్తినిస్తాయి. దేవుని యొక్క బాహుబలం కింద మనం ఉంటే మనం సురక్షితంగా ఉంటాం, మనం విజయాన్ని పొందుకుంటాం. ఈ మాటలు కోరహు కుమారులు వారు రచించినటువంటి కీర్తనలో వారు వినినటువంటి, దేవుని గురించి వినినటువంటి అనుభవాన్ని గురించి తెలియచేస్తా ఉన్నారు. దేవుని వాక్యం చూస్తే దేవుని యొక్క బలం గురించి ఇంకా మాటలు రాస్తూ ఉన్నారు. 45వ సంకీర్తనలో నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు అని చెప్తున్నారు. ఇది వారి ప్రత్యక్ష అనుభవం. ప్రజలు నీ చేత కూలుదురు అని రాయబడి ఉంది. మనం చదువుకునేటువంటి వాక్యభాగము 47వ సంకీర్తనలో 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని చెప్తున్నారు. ఇది వీరి స్వీయ అనుభవము. ఒకవైపు దేవుని కృపను గురించి రాస్తూ ఉన్నారు, ఒకవైపు దేవుని యొక్క శక్తిని గురించి రాస్తా ఉన్నారు. 44వ కీర్తనలో ఆఖరి వచనం, ఆఖరి మాట ఏంటంటే నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అని చెప్తున్నారు. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మలను విమోచింపుము. ఆయన శక్తి గలవాడు, ఆయన బాణము వాడిగలిగినది, కానీ అదే సమయంలో ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఈ రెండు విషయాలు వారు స్వీయ అనుభవం నుంచి తెలుసుకున్నారు. ఈ స్వీయ అనుభవం గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. 46వ దావీదు సంకీర్తన, 46వ సంకీర్తన కూడా కోరహు కుమారులు రచించిందే. ఇది కూడా మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్తున్నారు. ఈ మాటలన్నీ రాయటానికి కోరహు కుమారులకు ఉన్నటువంటి అనుభవం ఏమిటి, వారి అనుభవాన్ని ఈరోజు ధ్యానిస్తే వారి అనుభవం నుంచి ఇంత గొప్ప కీర్తనలు పుట్టినాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని వాక్యంలో చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మొదటి వచనంలో లేవికి మనిమనుమడును, కహాతుకు మనుమడును, ఇసారు కుమారుడైన కోరహు అని రాయబడి ఉంది. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు ధ్యానించడానికి ఇప్పుడు వారు రచించినటువంటి కీర్తనలో వారి అనుభవము, దేవుని గురించినటువంటి వారి అనుభవము వారు కీర్తనలో పొందుపరచడానికి రెండు కారణాలు. ఒకటి, వారు దేవుని శక్తిని గురించి పితరుల నుంచి తెలుసుకున్నారు. రెండు, దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు. అందుకొరకే వారి దేవుని శక్తిని గురించి ప్రత్యక్షంగా అనుభవం కలిగినటువంటి వారు కోరహు కుమారులు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన రాయబడి ఉంది. ఈ సంఘటన కోరహు గురించి మరియు లేవి వంశం నుంచి వచ్చినటువంటి కోరహు గురించి, రూబేను వంశం నుంచి వచ్చినటువంటి ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాముల గురించి, పెలేతు కుమారుడైన ఓనును గురించి రాయబడినటువంటి సంఘటన ఇది. అటు ఈ సంఘటన మనం ధ్యానిస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం తెలుస్తుంది. కోరహు ఎటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, కోరహు కుమారులు ఎటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అనేది తెలుస్తుంది. కోరహు అతనితో పాటు రూబేనీయుల్లో ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాము, పెలేదు కుమారుడైన ఓను వీళ్ళంతా కలిసి కూర్చొని ఒక ఆలోచన చేశారు. వీరందరూ కూడా ఇస్రాయేలీల దండులో, ఇస్రాయేలీల పాలెములో నివసించేటువంటి వారే. కోరహు వంశావళి గురించి రాస్తూ ఇతను ఇస్సారు కుమారుడు, కహాతుకు మనుమడు, లేవికి ముని మనవడు కోరహు. ఈ కోరహు మరియు రూబేనీయుల్లో నుంచి వచ్చినటువంటి ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాము మరియు పెలేతు కుమారుడైన ఓను వీరు మాత్రమే కాకుండా ఇంకా పాలెములో ఉన్నటువంటి దాదాపు 250 మందిని సమకూర్చుకొని వీరంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వీరంతా కూర్చొని వీరు చేసినటువంటి యోచన ఏమిటంటే 3వ వచనంలో రాయబడి ఉంది. 16వ అధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగమం మీద మమ్మలను మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని అనగా అని రాయబడి ఉంది. దాని కొనసాగింపుని ధ్యానిద్దాము. కానీ వీరు కోరహు, దాతాను, అభిరాము, ఓను మరియు 250 మంది ఇస్రాయేలీల పాలెంలో కూడుకొని వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారి నిర్ణయం, వారి రిజల్యూషన్ ఏమిటంటే, మోషేతోనూ అహరోనుతోనూ ఒక మాట చెప్దాం, మీతో మాకు ఇక పని లేదు, ఇక మీతో మాకు పని లేదు, ఈ మాట చెప్పడానికి వారు నిర్ణయించుకున్నారు. అయితే దీని కొరకు వారి ఆలోచన ఏమిటంటే, ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధుడే అని చెప్తా ఉన్నారు. కోరహు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇస్రాయేల్ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని తెలియజేశారు. నిజమే, దేవుని వాక్యం చూసినట్లయితే ఇస్రాయేలీల గురించి రాసినటువంటి మాటలు, అలాగే నిర్గమకాండంలో రాసినటువంటి మాట, దేవుని నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనము, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పము, నీవు ఇస్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని మోషేతో దేవుడు చెప్పాడు. అంటే ఇస్రాయేలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే అని దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలుకు తెలియజేశాడు. యాజక రూపమైనటువంటి రాజ్యము, ఈరోజు ఇస్రాయేల్ రాజ్యము యాజక రూపమైనటువంటి రాజ్యము, పరిశుద్ధమైనటువంటి జనము అని చెప్పి దేవుడు మోషేకు తెలియజేసి, ఈ మాటలు మీరు ఇస్రాయేలీలకు తెలియచేయండి అని చెప్పాడు. నిజమే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కోరహు ఒక మాట చెప్తున్నాడు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అని చెప్తా ఉన్నాడు. ఈ మాట కూడా మోషే చెప్పినటువంటి మాటే. దేవుని చేత ఆజ్ఞ పొంది ఇస్రాయేలీలకు మోషే చెప్పినటువంటి మాట, ఇస్రాయేలీలందరూ కూడా యాజక రాజ్యం అది, ఇస్రాయేలీలందరూ కూడా పరిశుద్ధ సహవాసం అని చెప్పాడు. అయితే ఒక ప్రముఖమైనటువంటి మాట ఏమిటంటే, కోరహు మరియు అతని గుంపు మర్చిపోయినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నియమించినటువంటి వారిని ధిక్కరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మీరు పరిశుద్ధులు అని చెప్పిన వెంటనే మేము కూడా పరిశుద్ధులమే, మాకు నాయకుడు ఎందుకు, మీతో మాకిక పని లేదు అని మోషేను అహరోనును హెచ్చరించే స్థితికి కోరహు వచ్చాడు. కోరహుతో పాటు దాతాను, అభిరాము కూడా వచ్చారు. అయితే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాసినటువంటి మాట ఏమిటంటే, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకుని ఇస్రాయేలీయుల యొద్దకు పంపించాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలుతో చెప్పవలెను. ఈ విషయాన్ని కోరహు మర్చిపోయాడు. ఇస్రాయేలీలకు ఒక మాట చెప్పాడు మోషే. మోషే చెప్పినటువంటి మాట, అంటే దేవుడు చెప్పమన్నటువంటి మాట ఏమిటంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెను అని చెప్పాడు. దేవుని చేత ఎన్నుకనబడి, దేవుని చేత పంపబడినటువంటి వాడు మోషే. ఈ మాటను మోషే మర్చిపోయాడు. ఇంకొక వాక్యం అదే వాక్యంలో 4వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని చదువుతున్నాను, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. దేవుడు ఇక్కడ పంపిస్తా ఉన్నాడు. మొదటి మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో దేవుడు మోషేని ఎన్నుకొని మోషేని పంపించాడు. ఈ పంపించి మీరు చేయవలసినది, మీరు ఇస్రాయేలు చేయవలసినటువంటి ప్రతి పనిని మోషే ద్వారా తెలియచేస్తానని దేవుడు చెప్పాడు. అందుకొనకే నేను నీ నోటికి, అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడు అంటే ఆ పై వాక్యంలో మనం చదువుకున్నట్లయితే అహరోను గురించి కూడా రాయబడి ఉంటుంది, లేవీయుడగుని అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పాను. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయం, దేవుడు ఎన్నుకున్నాడు అహరోనును మోషేని. దేవుడు ఎన్నుకున్నాడు, నాయకునిగా ఎన్నుకున్నాడు, నడిపించడానికి ఎన్నుకున్నాడు, విడుదల చేయడానికి ఎన్నుకున్నాడు. అయితే నిర్గమాకాండంలో మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో కోరహు ఒక విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు ఎన్నుకునేటువంటి, దేవుని చేత ఎన్నుకనబడినటువంటి నాయకుని పైన తిరుగుబాటు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. నాయకుల పైన తిరుగుబాటు చేసేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మీతో మాకు ఇక పని లేదు కాదు. విడిపించినటువంటి వారు, నడిపించినటువంటి వారు, రక్షించినటువంటి వారు, దేవుని శక్తి ప్రత్యక్షతను ఇశ్రాయేలుకు చూపించినటువంటి వారు మోషే మరియు అహరోను. అయితే వారి గురించి కోరహు చెబుతున్నటువంటి మాట, మీతో మాకిక పని లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగమం మీద మమ్మలను మీరెలా హెచ్చించుకొంచున్నారు, మీకు మీరే హెచ్చించుకొంచున్నారు. అయితే కోరహు ఆలోచన విధానం మారిపోయింది. మోషే నాయకునిగా ఉండటానికి కారణం మోషే తనని తాను హెచ్చించుకోలేదు, అహరోను తనని తాను హెచ్చించుకోలేదు. మోషే మరియు అహరోన్లను దేవుడు హెచ్చించాడు, నాయకునిగా హెచ్చించాడు, నాయకునిగా నియమించాడు, ఇస్రాయేల్ నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అయితే విషయాన్ని మర్చిపోయి తిరుగుబాటు చేసినటువంటి వాడు కోరహు. ప్రతివాడు పరిశుద్ధుడే, మీతో మాకిక పని లేదు. అయితే అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఈ 16వ అధ్యాయం అంతా కూడా ఈ సంఘటన గురించి రాయబడి ఉంది. 5వ వచనం చదువుతున్నాను. 4వ వచనం నుంచి మోషే ఆ మాట విని సాగిలపడి, అటు తర్వాత అతడు కోరహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లా నేను ఎంత హంబుల్ అండి. నాయకునిగా ఎన్నుకొనబడిన వాడు తనను తాను తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. కోరహు నుంచి మాటలు వినటువంటి మోషే వెంటనే ఆ మాటలు విని సాగిలపడేను అని రాయబడి ఉంది. అటు తర్వాత కోరహుతోను వాని సమాజంతోను ఇట్లా నేను తనవాడెవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకునేను వానిని తన యొద్ద చేర్చుకునేను అని మీరందరూ ఇట్లా చేయండి అని ఒక మాట చెప్తున్నాడు. మీరు చేయవలసింది ఏంటి అనేది చెప్తా ఉన్నాడు. ఏం చేయాలి అంటే మోషే చెప్పినటువంటి మాట, దేవుని చేత బోధింపబడినటువంటి మోషే చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ 250 మంది కోరహు, రుబేనీయులు, దాతాను, అబిరాము, కోరహు వీరందరూ కూడా వారి ధూపార్థం తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. 250 ధూపార్థులు మరియు కోరహు, దాతాను, అబిరాముల ధూపార్థులు వీటిని పట్టుకుని దేవుని సన్నిధికి రావాలి యాజకత్వం. అయితే దేవుని సన్నిధిలో దేవుడు నిర్ణయిస్తాడు, ఆయన వాడెవడు, నావాడెవడు, పరిశుద్ధుడెవరు, పరిశుద్ధుడు కానివాడు, కానివాడెవడు, తనవాడెవడో, పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చునని మోషే చెబుతా ఉన్నాడు. ఆయన తను ఏర్పరచుకునే వాని తన యొద్దకు చేర్చుకొనను అని. ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకునేటువంటి వారిని దేవుడు ఆయన దగ్గర చేర్చుకుంటాడు. రేపు చేయవలసినటువంటి పని ఇది. ఒక్కసారి దేవుని సన్నిధిలో చూస్తే మరుసటి దినమున తన మందిర సేవ చేయటక యెహోవా మిమ్మలను తన యొద్దకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మలను వేరుపరచుట మీకు అల్పముగా కనపడుతున్నది. అయితే లేవీలకు ఒక మాట చెప్తా ఉన్నాడు. లేవీళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కోరహు లేవి వంశం నుంచి వచ్చినటువంటి వాడు. లేవీలను దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఎందుకు కోరహు ఎందుకు తిరుగుబాటు చేశాడు అంటే, దేవుని మందిర చేయటానికి కొరకు లేవీలను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ఎన్నుకొనబడినటువంటి లేవీలు దేవుని మందిర సేవ చేయాలి. అయితే ఈ మందిర సేవ తక్కువ అని అనుకున్నాడు. నేను నాయకుడిగా ఉండాలి, నేను మందిర సేవ చేసేటువంటి వాడిని కాదు, నేను నాయకుడిగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాడు. ఒకరు క్వైర్ రన్ చేయాలి, ఒకరు మిషనరీస్గా వెళ్ళాలి, ఒకరు బోధించేటువంటి వారిగా ఉండాలి, ఒకరు నడిపించేటువంటి వారి, ఒకరు నాయకునిగా ఉండాలి, ఒకరు దేవుని పరిచారకులుగా ఉండాలి. దేవుడు ఎవరిని దేని కొరకు ఏర్పాటు చేస్తే ఒకరిని శిష్యులుగా ఏర్పాటు చేశాడు. అందరినీ పరిశుద్ధ జనంగా పరిశుద్ధ జనాంగంగా వేరుపరిచి వారిని అపోస్తలుగా దేవుడు నియమించాడు. దేవుడు ఎవరిని దేని కొరకు నియమించాడో మనం గ్రహించి ఆ పనిలో ఉండాలి. కొరవ కుమారులు లేవీ వంశం నుంచి వచ్చినటువంటి వారు. లేవీలు మందిర సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి సమస్యకు కారణం ఏమిటంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవటమే ఈరోజు నాయకుల పైన తిరుగుబాటు. లేకుంటే సంఘంలో అశాంతి ఉండటానికి కారణం ఏమిటంటే వాక్యానుసారమైనటువంటి ఆలోచన లేకపోవటమే. కొరహుకు దేవుడు మోషే ద్వారా చేసినటువంటి హెచ్చరికలు మర్చిపోయాడు. నాయకునికి లోబడి ఉండటం మర్చిపోయాడు. అయితే లేవి వంశం నుంచి వచ్చినటువంటి కోరహు లేవీలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిర సేవ అనేటువంటి ఒక మినిస్ట్రీని మర్చిపోయాడు. మందిర సేవ చేయడానికి వారు ప్రత్యేకించబడినటువంటి వారు. కానీ కోరహు నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చేసినటువంటి పరిచర్యలు దేవుడు మనల్ని ఎక్కడ పెడుతున్నాడు, దేవుడు మనల్ని ఎక్కడ నిలవబెడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. అది గుర్తించటం ఇంకా చాలా ప్రాముఖ్యం. దాన్ని అనుసరించి నడవటం ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు అది కొరహు మర్చిపోయాడు. అయితే దేవుని వాక్యం చూసినట్లయితే 11వ వచనం చదువుతున్నాను. 16వ అధ్యాయం 11వ వచనము, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 11వ వచనము. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సణగనేలా. అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పిలువనంపించాను. అయితే వారు మేము రాము అన్నారు. మోషే వీరిద్దరికి కబురు చేశాడు, దాతానుకు అభిరాముకు. కొరహుకు ఒక మాట చెప్పాడు, నిన్ను దేవుడు మందిర సేవ చేయడానికి నియమించాడు, అది తక్కువైనటువంటి పరిచర్య అనుకుంటున్నావా అనేది కొరహును హెచ్చరించాడు. ఇప్పుడు దాతాను మరియు అభిరామును పిలిపించాడు. అయితే మేము రామన్నారు వీళ్ళు. మేము రాము. 14వ వచనం చదివితే, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించిన దేశంలోకి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అన్రి. అందుకు మోషే మిక్కిలి కాపుగించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకమంది అని చెప్పాడు. ఒక్క గాడిదనైనా నేను వారి యొద్ద తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. నేను రాను అంటే దాతాను అభిరాము మేము రాము అని మోషేను ధిక్కరిస్తే మోషే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అద్భుతం. దేవుని సన్నిధిలో మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి పాఠము, నేనైతే ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేర్చుకున్నాను. ఏ సమస్య వచ్చినా మోషే దేవుని సన్నిధికి వెళ్తాడు. ఏ సమస్య వచ్చినా ఆయన మోకరిస్తాడు. ఏ సమస్య వచ్చినా ఆలయంలో ప్రార్థించడం ప్రారంభిస్తాడు. ఇది అద్భుతం. మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం. ఈరోజు దాతాను అభిరాము మేము రాము అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేల్ తిరుగుబాటు చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు. ఐగుప్తు రాజు తరుముతూ వస్తే దేవుని సన్నిధికి వెళ్తాడు. ఏ సమస్య వచ్చినా కూడా తన శక్తి మీద ఆధారపడటానికి మోషే ఇష్టపడాడు. దేవుని శక్తిని పొందుకోవటానికి ఇష్టపడతాడు. అయితే ఈరోజు దాతాను అభిరాము మేము రాము అని చెబితే నాయకునిగా ఉన్నటువంటి మోషే దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థన చేశాడు. అయితే 16వ వచనం చదివినట్లయితే, మరియు మోషే కొరహును చూచి, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధి నిలబడవల్లని చెప్పాడు. నిజమే. సంఘటన అంతా చదువుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటన మనం చూస్తాము. 26వ వచనాన్ని చదువుకుందాం. 26వ వచనం, ఈ దుష్టుల గుడారము యుద్ధ నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపుకుండినట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని వారి సమాజముతో అన్నారు. కాబట్టి వారు కొరహు దాతాను అభిరాముల నివాసం యుద్ధ నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అభిరాములు వారి అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం యొద్ద నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యం చేయటకు యెహోవా నన్ను పంపిన నీయు, నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందరాను. ఈరోజు మోషే తనంతట తాను నాయకునిగా ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నారు ఎవరు, కొరహు మరియు దాతాను అబిరాము. కానీ మోషే ఒక మాట చెప్తున్నాడు, ఈ రోజు జరిగేటువంటి సంఘటనను బట్టి ఇస్రాయిలందరూ ఒక విషయాన్ని తెలుసుకుంటారు, నేను నా అంతట నేను నన్ను హెచ్చించుకోలేదు, దేవుడు నన్ను నియమించాడు అనేటువంటి విషయాన్ని ఇస్రాయిలందరూ తెలుసుకునే సంఘటన ఒకటి జరగబోతుంది ఇక్కడ అని. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత మోషే ఈ సమస్త కార్యములు చేయటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల, సమస్త మనుషులకు కలుగు దైవికము వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణంతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన పక్షమున వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీరు మీకు తెలియను. ఒక మాట చెప్తున్నాడు, మనుషులందరు చనిపోయినట్లు చనిపోతే మీకు అర్థం కాదు, అందరు చనిపోయినట్లు చనిపోయారు కదా, వీరు కూడా మరణం వస్తే వారికి అందరి మరణం వంటిదే వీరికి కూడా వచ్చింది అని అనుకుంటారు. కానీ దేవుడు నన్ను నియమించాడనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగాలి, భూమి వీరిని మింగివేయాలి, ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఇది జరిగినప్పుడు ఇశ్రాయేలీలంతా దేవుడు మోషేను అహరోను నియమించాడనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అందుకొరకే దేవుని వాక్యం చూసినట్లయితే 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి తాళించగానే వారి కింద నేల నెరవిడిచెను అని రాయబడి ఉంది. అతడు ఆ మాటలన్నీ చెప్పి తాళించగానే వారి కింద నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశాను, వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి, భూమి వారిని మింగివేశను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇది కొరహు, అబిరాము, దాతాను కుటుంబాలకు దేవుడు చేసినటువంటి శిక్ష, దేవుని నుంచి వచ్చినటువంటి శిక్ష. మోషేను మరియు అహరోనును మీతో మాకిక పని లేదు అని చెప్పినటువంటి వారి స్పిరిచువల్ మరియు ఆత్మీయంగా వారు పొందినటువంటి గర్వానికి, మీతో మాకిక పని లేదు అని వారు చెప్పినటువంటి వారి గర్వానికి దేవుడేసినటువంటి శిక్ష ఏమిటంటే భూమి నెరవిడిచను, వారు బ్రతికినటువంటి వారిని భూమి మింగివేసింది, మనమైతే మరణించినటువంటి వారిని సమాధి చేస్తాము. కానీ కోరహు, దాతాను, అబీరాము వారి కుటుంబీకులు వారికి కలిగిన సమస్తము భూమి వారిని మింగివేసను అని రాయబడింది. ఇటువంటి దోష శిక్షను కోరహు కుటుంబం సవిచూచింది. మరొకసారి 31వ వచనం చదువుతున్నా, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింద నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశానని రాయబడి. అది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం ఇక్కడ. కోరహు 250 మంది మరియు దాతాను అబిరాములు దేవుడు నియమించిన నాయకునికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా అనుకున్నారు. నాయకునితో మీతో మాకు పని లేదు, మేము కూడా పవిత్రులమే అని చెప్పడం ప్రారంభించారు. అయితే దేవుడు నియమించినటువంటి నాయకులపైన తిరుగుబాటు చేస్తే దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రత్యక్ష, దేవుడి నుంచి వచ్చినటువంటి శిక్ష, ఘోరమైనటువంటి శిక్ష ఏమిటంటే వారిని భూమి మింగివేసింది. అయితే అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే కోరహ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొరహ సంబంధులు అందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశాను, వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి, వారును వారి సంబంధులు అందరూ ప్రాణంతో పాతాళంతో కూలిరి. మరి కోరహ సంబంధులందరూ పాతాళంలో కూలిపోతే వారి కుటుంబము భూమి మింగివేస్తే, వారి కుటుంబం అంతటిని భూమి మింగివేస్తే ఇప్పటి వరకు మనం ధ్యానించిన కొరహ కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని వాక్యంలోనే చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. 10వ వచనం ఈ 26వ అధ్యాయంలో తిరిగి ఈ సంఘటన వారు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఈ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందున వారు దృష్టాంతమైది, ఎగ్జాంపులరీ, ఒక ఉదాహరణగా దేవుడు వారిని వారికి శిక్షించాడు. అయితే 11వ వచనం అండి, అయితే కోరహు కుమారులు చావలేదు అని రాయబడింది. అయితే కోరహు కుమారులు చావలేదు. దేవుని సన్నిధిలో మనం చూస్తే దేవుడు ఒక ఘోరమైనటువంటి శిక్షను తెచ్చాడు, కానీ కోరహు, దాతాను, అభిరాము వారు నిల్చున్నటువంటి వారి డేరా, వారి గృహం దగ్గర నేల నెరవిడిచి వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగినటువంటి సంపాద్యం అంత్యం మింగివేస్తే 11వ వచనంలో అయితే కోరహు కుమారులు చావలేదు అని రాయబడి ఉంది. కోరహు కుమారుల ప్రత్యక్ష అనుభవం ఇది. వారి కన్ను లేదుట వారి తండ్రి చేసినటువంటి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యము, దేవుడు కోరహు కుటుంబానికి చేసినటువంటి శిక్ష వారు చూచారు. నేల నెరవిడిచిను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకొరకే మనం చదువుకున్నటువంటి మూలవాక్యము, కోరహు కుమారులు రచించినటువంటి 47వ సంకీర్తనలో 2వ వచనము, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. 7వ వచనము, దేవుడు సర్వభూమికి మహారాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని చెప్తారు. దేవుని గూర్చి ప్రత్యక్ష అనుభవాన్ని పొందుకున్నటువంటి వారు వీరు. దేవుని గూర్చి ప్రత్యక్ష అనుభవాన్ని పొందుకున్నారు. దేవుని వాక్యంలో చూస్తే కోరహు కుమారులు వారు వినినటువంటి సంగతులు, దేవుని గురించి వారి పితరుల నుంచి దేవుని యొక్క శక్తిని గురించి విన్నారు, దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షంగా చూచారు. 2 ప్రముఖమైనటువంటి విషయాలు, ఆయన శక్తిని చూశారు, ఆయన కృపను కూడా అనుభవించారు. వారి కుటుంబం అంతా 250 మంది, దాతాను, అభిరాము, తన తండ్రి, వారి కుటుంబం అంతా కూడా భూమి నెరవేర్చి మింగితే కోరహు కుమారులు చావలేదు అంటే వారి ఎడల దేవుడు చూపించినటువంటి కృప అనుభవం ఇది. తండ్రికి వచ్చినటువంటి శిక్ష అనుభవం, వారి సమాజము, ఇస్రాయేల్ సమాజానికి వచ్చినటువంటి రక్షణ విడుదలను గూర్చినటువంటి అనుభవము, ఈ అనుభవాలన్నీ కలిసినటువంటి కోరహు కుమారులు వారు రచించినటువంటి కీర్తనలను దావీదు మహారాజు సంకీర్తనలో భాగంగా పెట్టుకుని ఉన్నారు. ఈ సంకీర్తనలు 42వ దావీదు సంకీర్తన, 44 నుంచి 49, 84, 85, 87, 88 ఈ సంకీర్తనలన్నీ కూడా కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు, వారి ప్రత్యక్ష అనుభవం, వారు దేవుని గురించి పితరుల నుంచి తెలుసుకునేటువంటి రక్షణ గురించి, విడుదల గురించి, విమోచన గురించి, ఆయన ప్రేమ గురించి, వారి ఎడల ఇస్రాయేలీయులెళ్ళ ఆయన చూపించినటువంటి ప్రేమను గురించినటువంటి అనుభవాన్ని పితరుల నుంచి తెలుసుకున్నారు. తండ్రి చేసినటువంటి తిరుగుబాటును బట్టి తండ్రి, వారి కుటుంబం పొందినటువంటి శిక్షను తెలుసుకున్నారు. దేవుడు వీరిని రక్షించటం ద్వారా వీరిపైన చూపించినటువంటి కృపను, కృపానుభవం అని పొందుకున్నారు. వాక్యానుభవం కలిగినటువంటి వారు, రక్షణ అనుభవం కలిగినటువంటి వారు, వాక్యాన్ని వినినటువంటి వారు, ప్రత్యక్షంగా దేవుని కృపను చూసినటువంటి వారు. అందుకొరకే 44వ కీర్తనలో కోరహు కుమారులు ఒక మాట చెప్తున్నారు, 26వ వచనము, 44వ సంకీర్తన, నీ కృపను బట్టి మమ్మను విమోచింపము అని చెప్తున్నారు. నీ కృపను బట్టి మమ్మను విమోచింపము అనే శక్తి గురించి ఒక మాట చెప్తున్నారు. 45వ అధ్యాయం 5వ వచనంలో నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు అని చెప్పాడు. 250 మంది నేల నెరవేర్చి మింగితే చూసినటువంటి వారు, అందుకే వీరు చెప్తున్నారు ప్రజలు నీ చేత కూలుదురు అని వాక్యంలో రాస్తా ఉన్నారు. 46వ అధ్యాయము, వారు ఒక అద్భుతమైనటువంటి రక్షణ పొందారు, దేవుని కృపకు పాత్రులయ్యారు. అందుకొరకే 46వ అధ్యాయము 46వ సంకీర్తన దేవుడు మనకు ఆశ్రయమున దుర్గమునై ఉన్నాడు. వారందరూ మరణ పాత్రులైపోతే తన తండ్రి తన కుటుంబం అంతా కూడా వారి కుటుంబం అంతా కూడా మరణానికి పాత్రులైతే కోరహు కుమారులు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని రాస్తూ ఉన్నారు. నలభై ఆరవ సంకీర్తన 8వ వచనం చదువుతాను. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగు చేయువాడు. అయితే ఆ పై వచనములోనే యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవం నుంచి వచ్చినటువంటి కీర్తనలు ఇవి. దేవుని వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని ధ్యానించి రచించినటువంటి కీర్తనలు, మరి ప్రత్యక్ష అనుభవం నుంచి పొందినటువంటి కీర్తనలు. వారు చూచినటువంటి భయంకరమైనటువంటి శిక్ష, వారు పొందినటువంటి కోరహు కుమారులు ప్రత్యక్షంగా పొందినటువంటి దేవుని కృప, ఈ ఆత్మీయ అనుభవం నుంచి వచ్చినటువంటి కీర్తనలు ఈరోజు కూడా మనకు ఆత్మీయ పాఠాలుగా నిలిచిపోయి ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి విరోధులుగా ఉండకూడదు. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్త ప్రకారం జీవించాడు. నీ చిత్తమే సిద్ధించును అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి పంపినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి యేసయ్య లోకంలోకి వచ్చి తండ్రికి ఎలా సబ్మిసివ్గున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవ విశ్వాసులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులను వారు చేసినటువంటి పరిచర్యను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. వీటన్నిటికంటే దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తానికి లోబడి ఉండాలి, దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి. క్రీస్తు ప్రభు దేవుని చిత్తానికి లోబడి తనని తాను రిక్తునిగా చేసుకుని పాపులమైన మన కొరకు పాపిగా మార్చబడి సెలవులో మరణాన్ని పొందాడు. మరణమగునంతగా ఆయన తగ్గించుకుని అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇక మీతో నాకు పని ఏమి అని కొరహు చెబితే యేసయ్య మరణమునకు లోనైనంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనము ఈ గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. దేవునికి లోబడేటువంటి వారిగా, నాయకులకు లోబడేటువంటి వారిగా, వాక్యానికి లోబడేటువంటి వారిగా ఉండి మన ధ్యానము, మన రచనలు దేవుని ఆత్మీయ అనుభవం నుంచి రావాలి. అటువంటి అనుభవ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. కృపాసక్తి సంపూర్ణ మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తున్నాము. మీకు విరోధంగా లెగిస్తే ప్రభా, అని మా జీవితాల్లో రక్షణ లేదు. తండ్రి కోరహ కుమారులు మీ శిక్షను నాయన కళ్ళారా చూశారు, అనుభవం పొందారు. నాయన మీరు వారిపైన కృప చూపించారు. ఈరోజు మేము కూడా తండ్రి నాయన ఆత్మీయ బిడ్డలుగా తండ్రి నాయన మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రార్థిస్తున్నాం. సెలవులో మీరు ఎంతగా తగ్గించుకున్నారో ప్రభా, ఆయన అందరిని బట్టి మీకు మేము చెల్లిస్తున్నాం. నాయన కొరహ కుమారులు రక్షింపబడ్డారు. అటువంటి రక్షణ, నాయన పాపం నుంచి విడుదల మీరు మాకు అనుగ్రహించమని, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రముఖంగా మా జీవితంలో చేసిన ఆత్మీయ మేలును బట్టి మీకు మేము చెల్లిస్తూ, వచ్చిన వాక్యాన్ని బట్టి, హెచ్చరికను బట్టి మీకు మేము చెల్లిస్తూ, ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.
You started.
అంచనా దేవుని నామమున మహిమ కలుగును గాక.